న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, మీరేం చెప్తారు? ప్రస్తుతం బీజేపీ తిరుగులేని మెజారిటీతో ఉంది, ఇప్పుడు ఇలాంటి రాజకీయం అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ అంటోంది. అయినా కూడా బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ప్రాతినిధ్యం లేని రాష్ట్రంలో బాగా వేయడమే, బలపడటమే, అక్కడున్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే ప్రధాన టార్గెట్ అని. ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అవే చెప్తున్నది. కర్ణాటక అవనివ్వండి, ఏపీ అవనివ్వండి, లేకపోతే తెలంగాణ అవ్వండి, ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట, సో ఈ పరిణామాలన్నీ కూడా నెక్స్ట్ టార్గెట్ ప్రాతినిధ్యం లేని చోట మీ ఎంట్రీ ఏం చెప్తారు?
ఇప్పుడు తప్పకుండా రాజకీయ పార్టీ అన్నాక అదొక చారిటబుల్ ఆర్గనైజేషన్ కాదు, లేకపోతే అయ్యో పాపం పక్కాడు అవన్నీ గెలవనిద్దాంలే అని అనుకునేది కాదు. ఇది ఒక పోటీ, పోటీలో సర్వశక్తులు పెడతారు, వచ్చి ముందు గెలిచేవాళ్ళు గెలుస్తారు, దాటిపోయేవాళ్ళు దాటిపోతారు, వెనకబడేవాళ్ళు వెనకబడిపోతారు. ప్రాంత ఒక రాజకీయ పార్టీ అన్నాక విస్తరణే దాని లక్ష్యం చేయము. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఒక జాతీయ పార్టీ అనుకుందాం, అదే జాతీయ అధ్యక్షుడే కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పెంచుకుంటే ఎవరన్నా కాదంటారా? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎంతవరకే ఉండు అని ఎవరంటారు? అదే ఆయన ఇష్టం చేసుకోవాలా? కాబట్టి రాజకీయ పార్టీలు అనేవి నిరంతరం పెంచుకోవడం కోసమే ట్రై చేస్తాయి. అదే అదే అసలు ఫండమెంటల్.
కానీ కానీ రఘునాథ్ బాబు గారు, విస్తరణ చేయడం తప్పు లేదు, పార్టీ బలపడాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ పక్కవాడి పార్టీని నిర్వీర్యం చేసేసి బలపడాలి అన్నదే కదా తప్పు అన్నది ఇక్కడ మాట్లాడుతున్నారు. అది అలా అది మీ పార్టీకి అవసరం లేదు అనేది కదా కాంగ్రెస్ చెప్తున్న పాయింట్.
అదే చెప్తా, సరే ఆ విషయమే చెప్తా. మరి అదే తెలుగుదేశం, అది వచ్చినా కాంగ్రెస్ కి వస్తా, అదే ఆంధ్రాలో వేరే పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని ఆ వేదేంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలిస్తే అక్కడ నిధులు ఇవ్వకుండా స్వయంగా ఆనాటి చంద్రబాబు ముఖ్యమంత్రి గారే, నేను ఈమె ఎన్నోసార్లు వచ్చినా నేను ఇవ్వలేదు నిధులు, ఎందుకంటే ఆమె మన పార్టీ కాదు, ఇప్పుడు మన పార్టీలోకి వచ్చింది, ఇప్పుడు నేను ఇస్తాను నిధులు. ఈ రకమైనటువంటి తప్పుడు పబ్లిక్గా తప్పుడు మాటలు మాట్లాడి రాజ్యాంగ విరుద్ధంగా చేయటం తప్పు, వాళ్ళని మంత్రులు చేయటం తప్పు. కానీ మరి 2/3 ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసన ఎవరైనా కానీ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం 2/3 వస్తే అది చెల్లుతుంది. ఒకవేళ 2/3 లేని పరిస్థితుల్లో ఒక మనిషి ఇంకొక ఒక గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ వేరే పార్టీలో చేరాలంటే రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసుకోవచ్చు, అది తప్పులేదు, ఎందుకంటే అది నైతికత. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన లాంటి తప్పు, వాటిని ఎవరు విమర్శించరు. వాళ్ళు ఏం చేసే వీటిని ఇది ఏం చేస్తున్నాం యాజ్ పర్ రూల్ రూల్
అంటే సరే సరే ఒక పార్టీ చంద్రబాబు నాయుడు అని కాదు కాబట్టి వేరే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాము, ఎలాగో అధికారంలో ఉన్నా కాబట్టి చెల్లుబాటు అవుతుందని అంటారా మీరు? అనేది అదే నా పాయింట్.
లేదు, మీరు తప్పు, మీరు తప్పు తప్పు మీరు తప్పు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు, మేము చేసేది రైట్. ఎందుకు మేము వస్తే 2/3 వస్తే తీసుకుంటాం, లేకపోతే రిజైన్ చేసి వస్తే తీసుకుంటాం, ఈ రెండింటికి మేము కట్టుబడున్నాం. ఈ రెండు లీగల్లీ పర్మిసిబుల్. కానీ ఇల్లీగల్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు, మేము లీగల్ యాక్టివిటీ చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉదాహరణకి కర్ణాటక తీసుకుందాం,
ఇప్పుడు కర్ణాటక గురించి కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ అక్కడ బానే ఉన్నాయి, బట్ ఏదైతే అక్కడ ఉన్న చిన్నపాటి
అదే చెప్తున్నా. అదే ఇప్పుడు అది కాదమ్మా ఏజీ చంద్రిక, ఇప్పుడు తెలుగుదేశం ఆ 23 మంది ఎమ్మెల్యేని రిజైన్ చేయించి తీసుకుంటే నేను ఏంటి శభాష్ అంటాం, కానీ వాళ్ళు రిజైన్ చేసి తీసుకోలేదే. అక్కడ ఆ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఇక్కడ తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, అట్లాంటి తప్పు. మీరు ఎత్తి చూపాలంటే అవి ఎత్తి చూపండి, అంతేగాని రిజైన్ చేసి వచ్చిన వాడిని మీరు తప్పంటే ఎలా కుదురుతుంది? అక్కడ కర్ణాటకలో ఆ రెండు పార్టీలకి పొసగదు ముందే తెలుసు. అయితే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి నచ్చ చెప్పి మీరు కాస్త తగ్గి ఉండండి, మనం ప్రధాన లక్ష్యం రాహుల్ గాంధీ గారు కదా అని నచ్చ చెప్పి అట్టి పెట్టారు. కానీ అది జరగలేదు, రాహుల్ గాంధీ గారికి ప్రధాని అయ్యలేదు, ఆ రాష్ట్రంలో ఒక సీటు కంటే రాను రాలేదు. కాబట్టి ఇంకా అవసరం ఏముంది? నువ్వు చెప్పిన నువ్వు ఏ పర్పస్ కోసం నువ్వు బలవంతంగా వాళ్ళిద్దరిని ఒక చోటు ఉంచావో ఆ పర్పస్ డిఫీట్ అయిపోయింది, ఇంకెందుకు ఉండాలి? వాళ్ళ ఆలోచన అలా రాదా, డెఫినెట్ గా వస్తుంది. నేను ఎందుకు సఫకేట్ అవుతా, అవి మేము 78 ఉండి వాళ్ళు 37 ఉంటే వాళ్ళకి మేము మద్దతు ఇవ్వాలా? అలా చెప్పింది.
దీనిలో దాంట్లో తప్పే ఉంది.
ఏం చేసింది అది కాదమ్మా, కలయిక 78 మందికి సపోర్ట్ ఇవ్వటం ఒక అపవిత్రం. ఆ దానికి రీజన్ చెప్పారు, రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు కాబట్టి అన్న. అది ఇప్పుడు అవకాశం లేదు, ఇంకొక 4-5 ఏళ్ళు అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు మేము ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కుమారసంగ గారికి మద్దతు ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు కదా. అలా అనుకున్నాళ్ళు, వాళ్ళు కూడా రిజైన్ చేసి వస్తే అంతే, దర్శాలు అంతేగాని వాళ్ళు ఆ పార్టీలో ఉండి మేము వీడు తీసుకుని లేకపోతే చంద్రబాబు లాగా ఆ టైప్ ఆఫ్ ఇది చేయటం లేదే. కాబట్టి అదొకటి. రెండోది రాజకీయ పార్టీలు విస్తరణ. ఎస్, అదేదో సినిమాలో ఒక ఎమ్మెల్యే ఆయన బాలకృష్ణ, బాలకృష్ణ ఇది రణమా శరణమా అని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ తెలుగుదేశం వాళ్ళు చాలా గొప్ప చెబుతుండేవాళ్ళు రణమా శరణమా అని. మరి అదేంటి వాళ్ళు అదే విధంగా
అంటే మీరు కూడా అదే చెప్తున్నారా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ కూడా రణమా శరణమా అని చెప్తున్నారా? ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ కూడా
మాతో
మిత్రమానే చెప్పేస్తున్నారా?
ఇప్పుడు మేము విస్తరిస్తాం. ఇప్పుడు బెంగాల్ ఉంది, ఒక విషయం ఎస్, బెంగాల్ ఉంది, బెంగాల్లో కమ్యూనిస్టులు క్యాడర్ అంతా మాకు వచ్చేసింది, మేము విస్తరించాం. కమ్యూనిస్టులు ఉన్న అయిపోయింది. మరి అదేంటి ఒరిస్సాలో పెరిగాం, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం తెలంగాణలో మొన్న బాగానే వచ్చినాయి. కాబట్టి మేము విస్తరించడం అనేది తప్పంటే ఎట్లా, అయ్యో పాపం ఆయన ఎట్లా మనం ఓడిస్తున్నామే ఆయన ఓట్లు.
రఘునాథ్ బాబు గారు అంటే విస్తరణకు
పాపాలు ఉండవు,
రాజకీయ పక్షాల విస్తరణకు మీరు కొత్త నిర్వచనం చెప్తున్నారు. బహుశా అది
అప్పుడు మార్గాలతో విస్తరణ అయితే తప్పే.
మీరు చేస్తున్నది అదే కదా, మరి ఏం చేస్తున్నారు మీరు? మీరు చేస్తున్న విస్తరణ అట్లాంటిది కదా. మీకు గాని మాకు గాని ఆ మాటకు వస్తే ఏ రాజకీయ పక్షమైనా బలం పెంచుకోవడాన్ని విస్తరించడాన్ని ఎవరు ఆపలేరు. ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, కానీ దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ మీరు చేస్తున్నది ఏంది, అవతల పార్టీ వాళ్ళు పిల్లల్ని కానీ పెద్దగా చేస్తే ఇప్పుడు అడాప్ట్ చేసుకొని వీళ్ళు మా పిల్లలే అంటున్నారు. మీరు చేస్తున్నది అది. కానీ మీరు చేయాల్సింది ఏంది, కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసుకుని అడిగితే ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. మామూలు వాడక భాషలో చెప్పాలంటే పెరిగి పెద్దగా ప్రయోజకులు అయ్యే పిల్లగాళ్ళను మీరు దత్తత తీసుకుంటున్నామనే పేరుతోని ఏమంటారు, ఆ కోడి పిల్లల్ని బొదిగితే గద్దలు మీదకెళ్ళొచ్చి ఎట్లెత్తకపోతాయో అట్లా ఉంది ఇప్పుడు ఇవాళ దేశంలో పరిస్థితి. ఏ పార్టీ ఎమ్మెల్యేను మీరు ఏ రకంగా నయానో భయానో, ఇందాక మీరు చెప్పారు కదా వారు యాంకర్ గారు కరెక్ట్గా చెప్పారు, సమయం లేదు మిత్రమా అని అల్టిమేటమే ఇస్తున్నారు. మీరు వాళ్ళకున్న బలహీనతలు అవ్వండి, వాళ్ళకున్న స్వార్థ రాజకీయాలనివ్వండి, వ్యాపారాల్లో మీరు చూపిస్తున్నటువంటి నష్టాలు వాళ్ళకు ఎదురుతూ డీప్ పాకెట్స్లో మీరు కొడుతున్నటువంటి దెబ్బలు అవనివ్వండి, ఇక సిబిఐ ఐటి ఈడి పేరుతో మీరు చేస్తున్న దాడులు అవనివ్వండి, వీటన్నిటి పర్యవసనాలే ఈరోజు జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే, ఇది దేశం మొత్తానికి తెలుసు, ఆంధ్ర ప్రజలకు తెలంగాణ తెలుగు ప్రజల మొత్తానికి కూడా ఈ ముచ్చట అంతా తెలుసు. మీరు వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్నన్ని రోజులు మీ దగ్గర బాగానే మీరందరూ బాగానే ఉంటారు. వాళ్ళు కేంద్ర మంత్రులుగా బయటకు రాగానే క్యాబినెట్ నుంచి మీ ప్రభుత్వం నుంచి బయటకు రాగానే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, ఎన్నికలు అయిపోగానే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇంకా శరణమని వాళ్ళు వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. మీరు ఏదైతే ఇందాక మాట్లాడిందో మరి నాకు తెలియదు, కైండ్లీ యూ మస్ట్ ఎన్లైటెన్ సార్. ఈ 10th షెడ్యూల్ పారా 4లో మీరు ఈ రకంగా విలీనం చేసుకోమని అయితే ఇక్కడ లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే దెర్ ఇస్ ఎ కేసు పెండింగ్ విత్ ద సుప్రీంకోర్టు, అంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ కూడా వచ్చి ఉన్నది. మన హర్యానా స్పీకర్ వర్సెస్ హర్యానా స్పీకర్ విధానసభ వర్సెస్ కుల్దీప్ బిష్ణోయి అనే ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, పార్టీ హోల్గా మెర్జ్ అయితే తప్ప మెర్జర్ అనే పదం లేదు అని. మీరు 2/3 అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని 2/3తో జాయిన్ అయిందని, ఇటు మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చేసిందని విమర్శించి, ఇలా ఆంధ్రాలో మీరు 4 రాజ్యసభ ఎంపీలని తీసుకోగానే మీరు ఆ పదం ఎత్తుకున్నారు, కొత్త వర్షన్ ఎత్తుకున్నారు, 2/3 వస్తే మెర్జ్ అయినట్టే, 2/3 వస్తే మెర్జ్ అయినట్టే అని. సో ఇది ఈ 2 నాలుకల ధోరణి ద్వంద్వ వైఖరి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరు ఏదైతే చేస్తున్నారో ఇది అక్రమమైనటువంటి విస్తరణ. నాడు రాచరిక కాలంలో రాజులు ఒక రాజ్యాలను విస్తరించాలంటే అవతల రాజ్యాల మీద దండెత్తి వాళ్ళ ప్రజల్ని వాళ్ళ అక్కడున్న సైన్యాన్ని బానిసలుగా తీసుకొని ఎట్లయితే రాజ్యాన్ని విస్తరించుకొని వాళ్ళ జెండా బాతున్నారో దానికి ఈరోజు మీరు చేస్తున్న దానికి ఏమీ కూడా భేదం లేదు, అంతా సమానమే. ప్రజా ఇంత ఆధునిక ప్రజాస్వామిక కాలంలో, ఇంత టెక్నాలజీ సమాచార విప్లవం వచ్చిన ఈ కాలంలో కూడా మీరు ఇంకా ప్రజల్ని మేము అంతా బాగానే చేస్తున్నామని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూసారా, ఇది మీ సిద్ధాంతం నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే మొదటి నుంచి మోసపూరితమైన వైఖరి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఈ దేశ ప్రజల్ని మోసం చేస్తారు, దేశ ప్రజలు కూడా మీ చేతుల్లో ఎంతకాలం మోసపోతారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క మాట, మీరు వ్యక్తిగతంగా కాదు, నేను అంటున్నది మీ పార్టీ ఐడియాలజీ పరంగా మీరు కర్ణాటకలో చేస్తున్నది ముమ్మాటికి తప్పు అని దేశం గ్రహిస్తుంది. మీ నాయకుడు విమానంలో మహారాష్ట్ర తీసుకుపోయింది నిజం, మీకు సంబంధించినటువంటి హోటళ్లలో వాళ్ళ నుంచి వాళ్ళకి మహారాష్ట్ర పోలీసుల చేత మా నాయకులు ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచి ఎవరి దగ్గర బీఫామ్ తీసుకొని గెలిచిండ్రో ఆ పార్టీ నాయకులను కనీసం వాళ్ళని కలవకుండా పోలీసులతో అడ్డుకుని మీరు మొత్తం దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? అంటే మహారాష్ట్ర మీ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి అక్కడ సేఫ్ జోన్ అని తీసుకుపోయి పెట్టుకొని ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయ క్రీడలు మంచివి కాదు అంటున్నాను నేను. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు గోవాలో చేసిండ్రు, మీరు ఉత్తరాఖండ్లో చేసిర్రు, మీరు అరుణాచల్ ప్రదేశ్లో చేసిండ్రు, మొన్నటిదాకా టీఆర్ఎస్ తెలంగాణలో చేస్తే దాన్ని ఖండించిర్రు, మీరు మీ పార్టీ ఖండించింది. కానీ మీరు ఆంధ్రాలో మాత్రం మళ్ళీ అదే రిపీట్ చేసిర్రు, ఇలా కర్ణాటకలో ఏదో చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కర్ణాటక ప్రజలు మాత్రం తిరగబడతారని నాకు ఆ విశ్వాసం ఉంది. అక్కడ అంతా సజావుగా జరుగుతుంది. కొన్ని రోజు ఎల్లుండే బలపరీక్ష ఉంది కాబట్టి అక్కడ అంతా సెట్ అవుతుంది నమ్మకం నాకుంది. సుప్రీంకోర్టు మీద కూడా విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు వాళ్ళని అనర్హులుగా ప్రకటించే విషయంలో ముందుకు తీర్పుతో ముందుకు వస్తుందని చెప్పి నాకు ఆ గౌరవం ఉంది. నేనేమంటున్నా అంటే మీరు పార్టీ విస్తరణ అంటే ప్రజల మద్దతుకు రండి. ఏ నాయకుడు తెలంగాణలో ఏ నాయకుడు జెండా పట్టుకొని ప్రజల సమస్యల మీద కొట్లాడుతారు ఒకసారి చెప్పండి. ఎన్ని ఎన్ని ప్రోగ్రాంలు, ఎన్ని నిరసన కార్యక్రమాలు, ఎన్ని ప్రభుత్వమైన, అసలు మీరు ప్రజలకు పోయి కొట్లాడే అక్కరెక్కడుంది? మీరు కేంద్రంలో ఉండి ప్రజలకు మంచి చేస్తే మీకు ఇక్కడ ఆశీర్వదిస్తారు కదా. ఏమొచ్చింది మొన్న అసెంబ్లీలో? మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎంత ప్రజలకు దగ్గర అయినరు? సో అట్లా ప్రజల దగ్గర పోయి వాళ్ళ సమస్యలను అడిగి వాటిని పరిష్కారం చేసే విషయంలో అయితే స్థానిక ప్రభుత్వం అయినా మీరు ఉద్యమం అన్నా చేయాలి, లేకపోతే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నిధులు తీసుకొచ్చి వాళ్ళకి అభివృద్ధి అనే చేయాలి. ఈ రెండు చేయకుండా అవతల పార్టీ వాళ్ళు నాయకులను తయారు చేస్తే వాళ్ళకి కండువాలు కప్పుకొని సప్పలు
కొట్టుకొని ఒక చిన్న విరామం తీసుకుందాం. నిజంగానే రాష్ట్రానికి ఒక ఫార్ములా అప్లై చేస్తోందా బీజేపీ? ఒక రాష్ట్రంలో తప్పైన అంశం మరొక రాష్ట్రంలో ఎలా కరెక్ట్ అవుతుంది? దీనికి ఏం సమాధానం చెప్తుంది యడ్లపాటి రఘునాథ్ బాబు గారితో ఒక చిన్న విరామం తర్వాత మనం మాట్లాడదాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎస్ సార్, తిరిగి స్వాగతం. సో రఘునాథ్ బాబు గారు ఏం చెప్తారు, రాష్ట్రానికి ఒక ఫార్ములా అప్లై చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ మెర్జర్ అంశానికి, లేకపోతే దీనికి సంబంధించి మీరు ఖండించినప్పుడు ఇదే అంశము కర్ణాటక సంక్షోభం విషయంలో మాత్రం మీరు అక్కడ వేరే ఫార్ములాను అప్లై చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే, లేకపోతే ఇవంటే ఉంటే బీజేపీ సహించదా? ఎందుకు ఒక దగ్గర కరెక్ట్ అవుతోంది ఇంకొక దగ్గర అదే అంశం రాంగ్ ఎందుకు అవుతోంది? మీకు బలపట్టడం కరెక్ట్ అన్నప్పుడు
రాంగ్ అవ్వదు, ఒకటే ప్రిన్సిపల్ అమ్మా. ఉన్న ఒక్క విషయం, ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఈ 2/3 కనుక వెళ్ళిపోతే అది స్ప్లిట్ కింద వస్తుంది, లేదా నేను ఈ పార్టీలో ఉండలేను నాకు ఇష్టం లేదని రిజైన్ చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తే అది కరెక్టే.
అనలేరు
కానీ
తెలంగాణ
ఉపరాష్ట్రపతి సారీ రఘునాథ్ బాబు ఒక్క మాట, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇది విలీనమన్న తెల్లారి వచ్చి ఇది పరిస్థితి ఆందోళనకరం ప్రజాస్వామ్యంలో
చెప్పండి. 2008లో యడియూరప్ప మొదటిసారి అక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు కొన్ని సీట్లు తగ్గితే 14 మా దగ్గరకు వచ్చి వాళ్ళు రిజైన్ చేశారు. తిరిగి ఎన్నికల్లో 12 గెలిచారు, ఇద్దరు ఓడిపోయారు. హైదరాబాద్లో దాను నాగేంద్ర కూడా పార్టీ మారేటప్పుడు రిజైన్ చేశాడు, తిరిగి ఓడిపోయాడు. కానీ రిజైన్ చేయకుండా తీసుకోవటం అనేది రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్ష్తో మొదలు పెట్టారు, దాన్ని కొనసాగించారు అటు చంద్రబాబు గారు, ఇక్కడ కేసీఆర్ గారు. వాళ్ళు తప్పు చేశారు, మేము కరెక్ట్ చేస్తున్నాం కానీ మమ్మల్ని తప్పు అంటున్నారు. వాళ్ళు మీరు నిలబెట్టుకోలేకపోతే వాళ్ళు కాంగ్రెస్ చూద్దాం. మా చిన్నప్పుడు దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉండేది. తర్వాత ఎప్పుడైతే డిఎంకే ఏడీఎంకే చీలిపోయినప్పుడు కాంగ్రెస్ మూడో
స్థానం ప్రత్యేకించి చెప్పారు, మీతో ఉన్నంత కాలం కూడా అందరికి బానే ఉంటుంది, సమాధాన భేద దండోపాయాలన్నీ కూడా మీతో బయటకు వచ్చిన తర్వాతే రణమాశరణం అనే అంశాన్ని మీరు అప్లై చేస్తారు, తర్వాత ఏమిటి అనేది అసలు రాజకీయం చేస్తారు, విస్తరించడంలో తప్పు లేదు, మీతో ఉన్నంత వరకు సఖ్యతగా ఉన్నంత వరకు అంతా బానే ఉంటుందని కదా ఆయన అంటోంది.
ఎలా గెలిచాం? అయ్యా ఉన్నా వాళ్ళని లాక్కుని గెలిచామా? 18 పార్లమెంట్ సీట్లు గెలిచాం. మరి కాంగ్రెస్ ఎందుకు పోయింది? కమ్యూనిస్టులు ఎందుకు పోయారు? అదే వాళ్ళు అర్థం
చేసుకోవాలి. అలవాటు అయిపోయింది బీజేపీ నాయకులకు, బాగా అలవాటు అయిపోయింది. గెలిచాం
తెలంగాణలో. ఎస్, రేపు మేమే సెకండ్ వస్తాం, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ నెట్టేస్తాం గ్యారంటీ.
కానీ బలమైన నాయకుల్ని చేర్చుకుంటున్నారు వాళ్ళు, మీరు తయారు చేసిన నాయకులు కాదు. ఇతర పార్టీలో ఉన్న బలమైన నాయకులకి సంబంధించిన బేసిక్ అంశాలని టార్గెట్ గా చేసుకుని భయపెట్టో బామాలో మీరు వాళ్ళని చేర్చుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పాయింట్.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా తెలుగుదేశంలోకి? వాళ్ళు అప్రదేశంగా తెలుగుదేశాన్ని జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ లో నుంచి వచ్చాడుగా, వాడు తెలుసుకొచ్చుకోలేదా? వేరే పార్టీలు రాకుండా పార్టీలు పెరుగుతాయా? వేరే పార్టీ నుంచి నాయకులను తెచ్చుకుంటాం, తెచ్చుకోకుండా ఎలా కుదురుతుంది? బెంగాల్లో ఎలా తెచ్చుకున్నాం? ఎక్కడైనా తెచ్చుకుంటాం, అది తప్పు కాదు. రెండవది ఇంకో విషయం కూడా చెప్పాలి, మా మిత్రపక్షాలు శివసేన లేకపోతే జేడీయు, మేము వాళ్ళకి మేము గెలిచిన ఎంపీ సీట్లు కూడా త్యాగం చేసాం. ఎందుకు? వాళ్ళతో మేము కలిసి ఉండాలా అని. మరి అదేవిధంగా అకాలీదళ్ళు కానీ నార్త్ ఈస్టర్ని ఉన్నాయి, ఒక్క తెలుగుదేశం మాత్రం మా నుంచి దూరం అయింది, ఫలితం అనుభవించింది. కాబట్టి నేను మిత్రపక్షాలని
ఒక తెలుగుదేశం అంశమే కాదు కదా. సరే, ఇప్పుడు ఒక పార్టీ కాకపోయినా ఈ రోజు ఒక పార్టీ, రేపు ఇంకొక పార్టీ అవుతుంది, బట్ వెస్ట్ బెంగాల్ లో ఏమవుతుంది, ఢిల్లీలో ఏమైంది, అట్ ద సేమ్ టైమ్ అసోం లో ఏమైంది, ఇప్పుడు తెలంగాణ ఈ రోజు ఈ పార్టీ అవుతుంది, రేపు ఇంకొక పార్టీ అవుతుంది, బట్ ఏదైతే మీరు తీసుకుంటున్న అమలు చేస్తున్న పద్ధతి రాంగ్ అనేది కదా ఇప్పుడు ఇతర పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా
ఏమి రాంగ్ అంటే బెంగాల్లో మేము మడిగట్టు కూర్చుని మేము గెలవకూడదు, మీరు మీ ఉద్దేశం అదేనా చెప్పండి? బెంగాల్లో మేము చేయకూడదు, వాళ్ళిద్దరే ఉండాలా? ఇదేనా మీరు కోరుకునేది? మేము గెలవాలి, ఎలక్షన్ అంటే గెలుపు, గెలిపే లక్ష్యం గెలిపే చేయం. దానికోసం మేము అందరిని కలుపుకుంటాం, తెచ్చుకుంటాం, పెంచుకుంటాం. మీ వల్ల కాదు అది, ఎందుకంటే మీ నాయకత్వం మీద ప్రజలకి నమ్మకం లేదు, మీ క్యాడర్కే నమ్మకం లేదు. 2 నెలల నుంచి జీతాలు కూడా ఇట్లేదంట, ఆఫీస్ కూడా ఉంటుందో మూసేస్తుందో తెలియదంట, ఈ బయట వస్తున్నటువంటి వార్తలు ఆ కాదంటే ఖండించండి మీరు. కాబట్టి మీ పార్టీ నాయకత్వం బలహీనమైతే మేమేం చేయగలుగుతాం? మేము మాత్రం పెరగాలి, పెరుగుతాం, తప్పులేదు, అనైతిక పద్ధతుల్లో మాత్రం చెయ్యం.
ఇదేంది ఇదేంది అనైతిక పద్ధతి కాకపోతే
టిఆర్ఎస్
ఏపీలో మీరు చేసుకున్న 4 రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తీసుకొని చూద్దాం. వాళ్ళు గొప్పగా దేశానికి సేవ చేయడానికి వచ్చారు కదా మీ పార్టీలో,
ఎందుకు చేయాలి?
అదే మరి నేను అడుగుతున్నా, ఎవరు సభ్యులు వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు, ఎక్కడ చెప్పింది చెప్పు నాకు.
అది స్ప్లిట్ కాదు అంటే
నేనేమంటున్నా, మీరు 2/3 మెజారిటీ అనే అంశమే 10th షెడ్యూల్ పారా 4 లో నాకు ఎక్కడుందో చూపియండి, దాన్ని సుప్రీంకోర్టు రూల్డ్ అవుట్ చేసిందని
చెప్తున్నాను. లీగల్ ఎక్స్పర్ట్ కాదు
మీరు వాడుకుంటున్నారు అంతే, దానిలో ఉన్న చిన్న చిన్న లోపాలను వాడుకుంటున్నారు అంతే.
2/3
చేసింది మేమే, 2/3 ఫార్ములా ఫాలో అయ్యాం.
రఘునాథ్ బాబు గారు, ఇట్ ఈస్ వెరీ క్లియర్,
ఫైనల్ గా చెప్పండి,
ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్, మీరు అనైతికంగానే విస్తరించాలని చూస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పాతకాలం రాజులు దండయాత్రలు చేసి రాజ్యాలను విస్తరించుకున్నట్టుగా మీరు మిగతా పార్టీల మీద దండయాత్రలు చేసి సిబిఐ ఈడీ ఐటీ తో పాటుగా రాజకీయ ప్రలోభాలు ఆర్థిక ప్రయోజనాలు చూపించి లాక్కుంటున్నారనేది ప్రజలకు అర్థమైంది. దీనికి ఫలితము నాడు రాజ్యాలు కూలిపోయినాయి, రేపు ఈ వ్యవస్థలు కూడా కూలిపోతే మీరు ఆలోచన చేయండి అంటున్నా.
రైట్ రైట్ థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. మొత్తానికి ఢిల్లీ నుంచి ఏపీ వరకు ఏదైతే పార్టీలు బలంగా ఉన్న చోట రాజకీయం వేగంగా మారుతోందని ప్రస్తుతానికైతే చెప్పొచ్చు. సామధాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ప్రయోగించి బీజేపీ విస్తరించడానికి అక్కడున్న పరిస్థితుల్ని, ఏదైతే అనిశ్చితి ఉందో దాన్ని సంక్షోభం దిశగా నెట్టివేసి ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా చేసుకున్న ప్రయత్నంలో తప్పులేదని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా విశ్లేషకులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర మిగిలిన రాజకీయ వర్గాలన్నీ కూడా ఏదైతే ఈ విస్తరిస్తున్న తీరుందో అది మాత్రం సమంజసం కాదు అని చెప్పి సర్వత్రా వినిపిస్తోంది. ఇది న్యూస్ రూమ్ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.